ఓం శాంతి. 15/9/2023. మధురమైన పిల్లలు, మీరు రుద్రజ్ఞాన యజ్ఞంలో కూర్చున్నారు. రుద్రుడైన శివబాబా మీకేదైతే వినిపిస్తున్నారో దానిని మీరు విని ఇతరులకు తప్పకుండా వినిపించాలి. ప్రశ్న: తండ్రి కూడా యజ్ఞాన్ని రచించారు, మరియు మనుషులు కూడా యజ్ఞాలు రచిస్తారు. ఈ రెండింటిలోనూ ముఖ్యమైన తేడా ఏమిటి? జవాబు: మనుషులు శాంతి ఏర్పడాలని, అనగా వినాశనం జరగకూడదని రుద్రయజ్ఞాన్ని రచిస్తారు. కాని తండ్రి ఈ యజ్ఞం నుండి వినాశజ్వాల వెలువడి భారత్ స్వర్గంగా తయారవ్వాలని రుద్రయజ్ఞాన్ని రచించారు. తండ్రి రచించిన ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా మీరు నరుని నుండి నారాయణునిగా, అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఆ యజ్ఞం ద్వారానైతే ఎటువంటి ప్రాప్తి కలగదు. పాట: నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటుంది. ఓం శాంతి. ఇది ఎంత మధురమైన పాట, మరియు ఎంత అర్థసహితంగా ఉంది. విశాల బుద్ధి కలవారెవరైతే ఉంటారో వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు. బుద్ధి కూడా నంబరువారుగా ఉంటుంది కదా, ఉత్తమంగా, మధ్యమంగా, కనిష్టంగా ఉంటుంది. ఉత్తమ బుద్ధి కలవారు దీని అర్థాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటుంది, ఈ విధంగా ఎవరు తలుచుకుంటారు? పిల్లలు అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. ఏ పిల్లలు? పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో, ఎవరైతే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారో, ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారే అందరికన్నా ఎక్కువగా పిలిచారు. వారే శివుడు లేక సోమనాథుని మందిరాన్ని స్థాపన చేస్తారు. ఒకప్పుడు పూజ్య దేవీదేవతలుగా ఉన్న మనమే ఇప్పుడు పూజారులుగా అయ్యామని నిరూపించబడుతుంది. తప్పకుండా మనం పూజ్యులుగా ఉండేవారము, తర్వాత పూజారులుగా అయ్యాము. కావుననే సోమనాథుడైన శివునికి పూజ చేస్తాము. రుద్రయజ్ఞాలు ఎన్నో రచిస్తారు, రుద్రజ్ఞానయజ్ఞాన్ని ఎప్పుడూ రచించరు. రుద్రయజ్ఞమన్న పేరును పెడతారు. ఇప్పుడు కూడా రుద్రయజ్ఞాలను రచిస్తున్నారు. రుద్రుడు ఎవరు, రుద్రుడెప్పుడైనా యజ్ఞాన్ని రచించారా, ఎలా రచించారు, దాని ద్వారా ఏ సిద్ధి లభించింది, ఇది మీరు చాలా బాగా అర్థం చేయించచ్చు. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. మీకిప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది. పరంపిత పరమాత్మ తప్ప జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు అని పరంపిత పరమాత్మనే మహిమ చేస్తారు. మనుషులను జ్ఞానసాగరుడు అని అనలేరు. మనకు తాతగారి నుండి వారసత్వం లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. వారినే తలుచుకుంటారు. బాబా, మీరొచ్చి అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేయండి, అప్పుడు మేము కూడా దానం తీసుకుని ఇతరులకు దానం చేస్తాము. ఇది చాలా సహజం. కేవలం మీకు ఇద్దరు తండ్రులున్నారు అని స్మృతిని కలిగిస్తారు. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులుంటారు. సత్యత్రేతాయుగాలలో లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. అక్కడి వారసత్వాన్ని కూడా మీరు ఈ సమయపు పురుషార్థానుసారంగానే పొందుతారు. కావున పిల్లలైన మీ బుద్ధి పనిచేయాలి. అటువంటి స్థానాలకు వెళ్లి ఇలా అడగాలి: రుద్రయజ్ఞాన్ని ఎవరు రచించారు? అది రుద్రజ్ఞానయజ్ఞమా లేక రుద్రయజ్ఞమా? దాని యథార్థమైన పేరు రుద్రజ్ఞానయజ్ఞము. రుద్రుడైతే నిరాకారుడు, వారు యజ్ఞాన్ని ఎలా రచిస్తారు? తప్పకుండా శరీరాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని కూడా చేస్తూ వచ్చారు. దక్ష ప్రజాపతి యజ్ఞంలో అశ్వాన్ని స్వాహా చేసినట్లుగా చూపిస్తారు. గుర్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాలుస్తారు. దానిని దక్ష ప్రజాపతి యజ్ఞమని అంటారు. ఇది మీకిప్పుడు తెలుసు కావున ఇది ఏ యజ్ఞము అన్నది మీరక్కడ రాయాలి. ఎంతో ఆర్భాటంగా యజ్ఞం చేస్తారు, ఎంతో ధనం పోగు చేస్తారు. పెద్ద పెద్ద వ్యక్తులు దానం చేస్తారు. కొందరు 100 ఇస్తే కొందరు 500 ఇస్తారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలోనైతే మీరంతా స్వాహ అవుతారు. ఆ యజ్ఞంలోనైతే వారు కొద్ది కొద్దిగా ధనం తీసి పోగు చేస్తారు. ఆ బ్రాహ్మణునికి దక్షిణ లభిస్తుంది. ఇక్కడైతే మీరు స్వాహ అవ్వవలసి ఉంటుంది. అక్కడ స్వాహ అయ్యే విషయమేదీ ఉండదు. ఇక్కడ పిల్లలంటారు, బాబా, తనువు మనసు ధనం సహితంగా నేనొస్తాను. అక్కడ ఈ విధంగా అన్నారు. ఆహుతి చేసేటప్పుడు ఎప్పుడు ఈ విధంగా అన్నారు? హారతి మొదలైనవి ఇస్తారు, చందాలు మొదలైనవి పోగు చేస్తారు, పెద్ద పెద్దవారి నుండి తీసుకుంటారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండే వినాశజ్వాల ప్రజ్వలితమైందని పిల్లలైన మీకు తెలుసు. వారు యజ్ఞాలను శాంతి కొరకు రచిస్తారు, వినాశనం కొరకు కాదు. అక్కడ శాంతి కొరకు ఎంతో శబ్దం చేస్తారు. శాంతి అయితే మొత్తం ప్రపంచమంతా కావాలి కదా. పరమాత్మ శాంతిసాగరుడు. పిల్లలైన మీకు అర్థాన్ని వివరించడం జరుగుతుంది. వార్తాపత్రికలు చదివినప్పుడు మనం అందరికీ ఎలా అర్థం చేయించాలి అన్న ఆలోచన నడవాలి. బీకేలు దుకాణాలను ఏ విధంగా సంభాళిస్తున్నారు అన్నది తండ్రికి తెలుసు. సేట్ యొక్క ఏ దుకాణం బాగా నడుస్తుంది, ఏ మేనేజర్ బాగున్నారు అన్నది బెల్లంకే తెలుసు, బెల్లం సంచికే తెలుసు. ఈ బ్రహ్మ బెల్లం సంచి వంటివారు. ఇవి చాలా రమణీయమైన విషయాలు. రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల వెలువడినట్లుగా ఈ యజ్ఞం గురించి రాయబడి ఉంది. వారు శాంతి కొరకు యజ్ఞాలు రచిస్తారు. ఇది సత్యాతిసత్యమైన యజ్ఞం. ఆ బ్రాహ్మణులకు అనేక మంది సేట్లు ఉంటారు. బ్రాహ్మణులైన మీకు మాత్రం ఒకే సేట్టున్నారు. తండ్రి రుద్రుడు. రుద్రుడైన తండ్రి అని అన్నా, శివుడు అని అన్నా, సోమనాథుడు అని అన్నా, జ్ఞాన యజ్ఞాన్ని రచించింది వారే. ఆ యజ్ఞంలో మీరు కూర్చున్నారు. ఆ యజ్ఞాలైతే 3-4 రోజులు జరుగుతాయి. మీ ఈ రుద్రజ్ఞాన యజ్ఞం చాలా పెద్దది. దీనికి సమయం పడుతుంది. ఇది నరుని నుండి నారాయణునుగా మరియు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే యజ్ఞం. వారు ఈ విధంగా అన్నారు. వారిని ఏ విధంగా అప్రమత్తం చేయాలి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు పెద్ద పెద్దవారికి చెప్పండి, మీరు ఈ యజ్ఞం ఏదైతే రచిస్తున్నారో ఇందులో పొరపాటుంది. పరంపిత పరమాత్మ కల్పకల్పము సంగమంలో వస్తారు. శాస్త్రాలలో ప్రతి యుగమని రాసేశారు. ఈ పొరపాటు చేశారు. అలాగే రుద్రయజ్ఞాన్ని రచిస్తారు. వాస్తవానికది రుద్రజ్ఞాన యజ్ఞము. శివుని పేరు రుద్రుడు. వారే జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఏ విధంగా ఇబ్రహీం తన ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశారు, బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశారు, అలాగే రుద్రునిది జ్ఞాన యజ్ఞము. దీని నుండి వినాశజ్వాల ప్రజ్వలితమవుతుంది. వారు శాంతి కొరకు యజ్ఞాలు రచిస్తారు, అనగా వినాశనాన్ని కోరుకోరు. స్వర్గం యొక్క స్థాపన కొరకు నరకం యొక్క వినాశనం జరుగుతుందంటే అది మంచిదే కదా. భారత్ అవినాశీ ఖండము. తప్పకుండా భారత్ యొక్క మనుష్య సాంప్రదాయం చాలా ఎక్కువగా ఉండాలి. ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. అది ప్రారంభమై మొత్తం కల్పం పూర్తయింది. శాస్త్రాలలో 33 కోట్ల మంది దేవతలు అని రాశారు. కాని ఈ విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా ఇతర ధర్మాల వారికన్నా దేవతా ధర్మం వారి జనాభా ఎక్కువ ఉంటుంది. కాకపోతే వారంతా కన్వర్ట్ అయిపోయారు కాబట్టి ఇక పెరిగినట్లుగా ఎలా కనిపిస్తుంది? ఎంతోమంది వెళ్లి బౌద్ధులుగా, క్రిస్టియన్లుగా, ముసల్మాన్లు మొదలైన వారిగా అయ్యారు. అందుకే సంఖ్య తగ్గిపోతుంది. ఇది కూడా డ్రామాయే. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. బుద్ధిలో జ్ఞానం కూర్చోనంతవరకు కేవలం అర్పణమైతే లాభమేముంది. అర్పణమైతే ఎంతోమంది అవుతారు. కాని ఎవరైతే బాగా ధారణ చేసి చేయిస్తారో, ప్రజలను తయారు చేస్తారో, వారే మంచి పదవిని పొందగలుగుతారు. నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటుంది అన్న ఈ పాట కరెక్ట్గా ఉంది. అందరికన్నా ముందు 84 జన్మలు ఎవరు తీసుకుని ఉంటారు? ఎవరైతే మొట్టమొదట ఉండేవారో వారు దేవీదేవతలు. అది కూడా భారత్లో ఉండేవారు. ఇప్పుడైతే ఒక్కొక్కరూ ఒక్కో వైపుకు కన్వర్ట్ అయిపోయారు. ఎంతోమంది భారత్ నుండి బయటకు వెళ్లిపోయారు. లేదంటే వాస్తవానికి భారత్ అంతటి అత్యంత పెద్ద తీర్థస్థానం ఇంకేదీ లేదు. మిగిలిన ధర్మస్థాపకులంతా ఎవరైతే ఉన్నారో వారిని కూడా పావనంగా తయారు చేసేందుకు భగవంతుడు భారత్లోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు. అందరినీ పావనంగా తయారు చేసేవారు ఒక్కరే. ఇది మీకు తెలుసు. మీలో కూడా నంబర్ వారుగా యథార్థ రీతిగా తెలుసుకోగలుగుతారు. మేము రుద్రజ్ఞాన యజ్ఞంలో కూర్చున్నామని మీరంటారు. ఈ విధంగా ఇంత సమయం కూర్చుని ఉండేటువంటి యజ్ఞం ఇంకేదైనా ఉంటుందా? మీరు కూర్చుని ఏం చేస్తారు? రుద్రుడు ఏ జ్ఞానాన్నైతే వినిపిస్తారో దానిని వింటూనే ఉంటారు. ఎప్పటి వరకైతే రుద్రుడైన బాబా ఈ శరీరంలో ఉన్నారో అప్పటి వరకు వినిపిస్తూనే ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి మహిమ చేయబడ్డాయి. సూక్ష్మతనవాసి అయిన బ్రహ్మ విషయంలోనైతే పగలు మరియు రాత్రి అని అన్నారు కదా. వారు సూక్ష్మతనవాసి అయిన దేవత. రాత్రి మరియు పగలు అన్న ప్రశ్న ఇక్కడికి సంబంధించింది. బ్రహ్మ యొక్క రాత్రి అనగా పతితం. మళ్లీ వారే పావనంగా అయినప్పుడు పగలు వస్తుంది. బ్రహ్మను కూడా పావనంగా తయారు చేసేవారు ఆ ఒక్క సద్గురువే. సత్యమైన బాబా, సత్యమైన శిక్షకుడు, సద్గురువు ముగ్గురూ కలిసి ఉన్నారు. మొదట తప్పకుండా తండ్రికి పిల్లలుగా ఉంటారు. ఆ తర్వాత పదవి టీచర్ ద్వారా పొందుతారు. నంబర్వారుగా ఉన్నారు కదా. ఈ విషయం బుద్ధిలో ఉన్నా సరే ఎంత సంతోషముంటుంది. మీరు మొదట అనంతమైన తండ్రికి చెందినవారుగా ఉండేవారు కదా. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు. భక్తి మార్గంలో అనంతమైన తండ్రిని స్తుతి చేస్తూ వచ్చారు. ఎందుకంటే వారు స్వర్గరచయిత. తప్పకుండా స్వర్గరాజ్యాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. ఇది అర్థం చేయించడం చాలా సహజం. వివేకవంతులే అర్థం చేయించగలుగుతారు. వాస్తవానికి వివేకవంతులు బ్రాహ్మణులైన మీరే. మీలో తెలివైన వారెవరైతే ఉన్నారో వారిలో కూడా నంబర్వారుగా ఉన్నారు. ప్రపంచంలోని తెలివైన వారు కూడా నంబర్వారుగా ఉన్నారు కదా. ఇక్కడ కూడా ఎవరైతే వివేకవంతులుగా అవుతూ ఉంటారో వారు తప్పకుండా మంచి నంబర్ పొందుతారు. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మేము ఎంతవరకు వివేకవంతులుగా అయ్యాము? తండ్రి ఏ విధంగా మురళిని వినిపిస్తారో అలా అక్కడ మీ మురళి నడవగలదు. మీరు వారికి అర్థం చేయించండి. రుద్రయజ్ఞానికి మరియు రుద్రజ్ఞాన యజ్ఞానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించినప్పుడు దాని నుండి వినాశజ్వాల వెలువడింది. భారత్ స్వర్గంగా అయ్యింది. కాని వీరేమో వినాశనం జరగకూడదని యజ్ఞాలు రచిస్తారు. అనగా స్వర్గస్థాపన జరగకూడదు అన్నట్లు. మరి విషయం తలకిందులైనట్లు కదా. అందుకే బాబా అంటారు, నేను వీరందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. కావున మీరు ప్రతిజ్ఞ చేస్తారు, బాబా మేం మీ నుండి విని ఇతరులకు వినిపిస్తాము. అచ్చా, ఇతరులకు వినిపించండి. కాని మొదట ఇక్కడ రిపీట్ చేయండి. గడియాగడియా రిపీట్ చేస్తేనే ఇక మీరు ఎక్కడైనా అర్థం చేయించగలుగుతారు. ఇవి ఫస్ట్ క్లాస్ పాయింట్లు. ఆ యజ్ఞాలలోనైతే ఎవలు, నువ్వులు మొదలైనవి వేస్తారు. నా రుద్రజ్ఞాన యజ్ఞంలోనైతే మొత్తం పాత ప్రపంచ సామాగ్రి అంతా స్వాహాయింది. కాని ఈ విషయాలన్నీ కొందరి బుద్ధిలో బాగా ధారణ అవ్వవు. తండ్రిని స్మృతి చేయకపోతే బుద్ధితాళం తెరుచుకోదు. నేనైనా ఏం చేయగలను అని బాబా అంటారు. ఈ సమయంలో అందరి బుద్ధి పతితంగా ఉంది. వారిని పావనంగా తయారు చేస్తాను. ఎవరైతే నన్ను స్మృతి చెయ్యరో వారిలో ధారణ జరగడం సాధ్యం కాదు. బుద్ధితాళం ఎలా తెరుచుకుంటుంది? స్మృతి ద్వారానే తెరుచుకుంటుంది. తండ్రి అతి ప్రియమైన వారు వారిని ఎంతగానో మహిమ చేస్తారు. శివబాబాకు ఎంతటి మహిమ ఉంది! శివుని పూజ కూడా జరుగుతుంది. అంటే వారు తప్పకుండా వస్తూ ఉండొచ్చు కదా. ఇంద్రియాలు లేకుండా వారు వచ్చేం చేస్తారు? కావునిప్పుడు బ్రహ్మలోకి వచ్చి ఉన్నాను. పిల్లలైన మీరు బాప్దాద ఎదురుగా కూర్చుని ఉన్నారు. కాని దేహాభిమానం ఉన్న కారణంగా తండ్రిపై అంతటి ప్రేమ గౌరవం ఉండదు. తండ్రి ఆజ్ఞానుసారంగా కష్టం మీద నడుస్తారు. అహంకారంలోకి వచ్చేస్తారు. తండ్రి అంటారు, నేను నిరహంకారిని, మీకింత అహంకారం ఎందుకొస్తుంది? నేనే తెలివైన వాణ్ణి అని భావిస్తారు. అంత దేహాభిమానమో చేస్తుంది. ఇప్పుడు ఎవరి పతి అయినా మరణిస్తే అతని దేహం అంతమైపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్లీ బ్రాహ్మణుడిలోకి ఆత్మను పిలుస్తారు, దేహాన్నైతే పిలవరు. భావనుంచుతారు కాబట్టి భావనకు ఫలం లభిస్తుంది. పతినే తలుచుకుంటూ ఉన్నట్లయితే పతి సాక్షాత్కారం జరుగుతుంది. బాబా సాక్షాత్కారాన్నైతే చేయిస్తారు కదా. ఇలా ఎంతోమందికి ప్రేమ ఉంటుంది. వచ్చేదైతే ఆత్మే కదా. ఎవరికైనా తమ భార్యపై ప్రేమ ఉంటే అతని భావనకు ఫలం లభిస్తుంది. అతను భార్యను చూసుకుంటారు. ఏదైనా వస్తువును తీసుకొచ్చి ఆమెకు ధరింపజేస్తారు. ఇలా ఎన్నో జరుగుతూ వచ్చాయి. ఇంతకుముందు చాలా విధిపూర్వకంగా తినిపించేవారు. ఏ విధంగా గణేషుణ్ణి లేక నానక్ మొదలైన వారిని తలుచుకుంటే వారి సాక్షాత్కారం జరుగుతుందో అలా ఎంతోమందికి జరగగలదు. కాని ఆ తాళం చెవి ఒక్క బాబా చేతిలోనే ఉంది. తండ్రి అంటారు, ఈ సాక్షాత్కారాల విషయాలు కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. సాక్షాత్కారాలు చేయిస్తారు, డ్రామా నడుస్తూనే ఉంటుంది. అది ఆగిపోదు. డ్రామాను కూడా బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అరే, బాబాపై పూర్తి గౌరవాన్ని ఉంచండి. తండ్రి పట్ల అంతటి గౌరవాన్ని ప్రేమను ఉంచడం చాలా కష్టమని భావిస్తారు. ఏమనుకుంటారంటే, వారు నిరాకారుడు కదా, ఇతను వారి రతం, ఇతంతో ఏం చేయాలి, మేమైతే నిరాకారుణ్ణే స్మృతి చేస్తాము అని అంటారు. అచ్చా, నిరాకారుడి ఒడిలోకి వెళ్లి చూపించండి. ఆ నిరాకారుడితోనే తినండి తాగండి. మీరు ఇతని వద్దకెందుకొస్తారు? అప్పుడేమంటారంటే, లేదు బాబా, మీరు వీరిలో ఉన్నారు, మీరే వీరిలో విరాజమానమై ఉన్నారని భావిస్తూ నడుచుకుంటాము. ఈ విషయం చాలా కష్టం మీద ఎవరి బుద్ధిలోనైనా ఉంటుంది. మాకు బాబాపై చాలా ప్రేమ ఉంది, మేము ఇన్ని గంటలు బాబాను స్మృతి చేస్తాము అని గొప్పలు చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. బాబా అంటారు, నేను కూడా పూర్తిగా స్మృతి చేయను. నేనొక్కడినే అతి ప్రేమన కొడుకును, అయినా నేనెంతో పురుషార్థం చేస్తాను. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్, అర్పణమవ్వడంతో పాటు మీ బుద్ధిని విశాలంగా చేసుకోవాలి. ఉన్నత పదవి కొరకు బాగా ధారణ చేయాలి మరియు చేయించాలి. రెండవ పాయింట్, తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. అహంకారాన్ని వదిలి తండ్రి పట్ల అతి ప్రేమను మరియు గౌరవాన్ని ఉంచాలి. దేహాభిమానంలోకి రాకూడదు. వరదానము, యజమానులుగా అయి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించే కర్మయోగి కర్మబంధన ముక్త భవ. బ్రాహ్మణ జీవితం కర్మబంధనంతో కూడిన జీవితం కాదు, అది కర్మయోగి జీవితము. కర్మేంద్రియాలకు యజమానులుగా అయి ఏది కావాలనుకుంటే అది, ఎలా కావాలనుకుంటే అలా, ఎంత సమయం కర్మ చేయాలనుకుంటే అంత సమయం కర్మేంద్రియాలతో చేయిస్తూ వెళ్ళినట్లయితే బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా అవుతారు, కర్మబంధనాలు సమాప్తమైపోతాయి. ఈ దేహం సేవార్థం లభించింది, కర్మబంధనాలతో కూడిన లెక్కాచారాల జీవితం సమాప్తమైంది, పాత దేహం మరియు దేహ ప్రపంచపు సంబంధాలు సమాప్తమయ్యాయి. అందుకే దీనిని మరజీవా జీవితమని అంటారు. శ్లోగన్: హృదయాభిరాముని తోడును అనుభవం చేయాలంటే సాక్షి స్వరూప స్థితిలో ఉండండి. ఓం శాంతి.